ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనీశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వంచాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. చదువుతున్నది శ్రీమద్భాగవతం దశమ స్కందం అధ్యాయం 85 శ్లోకం 31. యశ్యాం శాం శాం శవాగేనా యశ్యాం శాం శాం శవాగేనా విశ్వోత్పత్తిలయోదయః విశ్వోత్పత్తిలయోదయః భవంతి కిల విశ్వాత్మస్తం భవంతి కిల విశ్వాత్మస్తం త్వాద్యాహం గతిం గతాం త్వాద్యాహం గతిం గతాం. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీదేవీ గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యశ్వాం శాం శాం చ భాగేన నిశ్వోత్పత్తిలయోదయః భవంతి కిల విశ్వాత్మంస్తం త్వాద్వాహం గతిం గతః. ఓ విశ్వాత్ముడా, ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయా కార్యములు నీ అంశ యొక్క అంశభాగము చేతనే నిర్వహింపబడను. అటు దేవదేవుడ వగు నిన్ను నేడు ఆశ్రయించుచున్నాను. ఇది దేవక్యువాచ యొక్క దేవకి ఆమె చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఈ సృష్టి ఏ రకంగా సృజింపబడింది అనేటువంటిది ఈ శ్లోకం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీపాద శంకరాచార్యుల వారు కూడా ఆయన ఒక సందర్భంలో మోక్షం అన్నటువంటి దానికి జ్ఞానం భక్తి రెండు ఉన్నప్పుడే ముక్తి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రభుపాదుల వారు కూడా ఎన్నో సందర్భాల్లో భక్తి జ్ఞానరహితమైనటువంటిది, సెంటిమెంటల్ డివోషనల్ సర్వీస్ అంటే ఆయన చేస్తున్నాడు నేను చేస్తున్నాను, ఇంకొక ఆయన చేస్తున్నాడు ఇంకొక ఆయన చేస్తున్నాడు, దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే భక్తికి రెజిగ్నేషన్ ఇచ్చేసేది. కారణం ఏంటి అంటే ఆ జ్ఞానంతో కూడినటువంటి భక్తి కాదు కాబట్టి. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే డివోషన్ వితౌట్ నాలెడ్జ్, జ్ఞానం అనేది లేకుండా ఉండేటువంటి భక్తి అది మూఢభక్తి అన్నమాట, సెంటిమెంటల్. తర్వాత భక్తి లేనటువంటి జ్ఞానం, జ్ఞానం ఉంది కానీ భక్తి లేదు, అది ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ అన్నారు ప్రభుపాదుల వారు. అంటే ఈ తత్వపరంగా ఏదో ఊహించుకుంటూ ఉండడం జ్ఞానం, అది కూడా సరైనది కాదు. తర్వాత ప్రభుపాదుల వారు వివరించడం జరుగుతుంది జ్ఞానం అనేటువంటిది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో సీజన్ అన్నమాట, ఎవరైనా మనకు మంచి డిస్క్రిప్షన్ ఇస్తారు మామిడి పండు ఇట్లా ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది, మంచి వాసన వస్తుంది, దాన్ని బాగా మెత్తగా ఒత్తి ఒక హోల్ వేసి దాన్ని జ్యూసు బ్రహ్మాండంగా ఉంటుంది, ఇట్లా వివరణ, ఆ వివరణ వచ్చి జ్ఞానం అన్నమాట. భక్తి ఏంటి అంటే దాన్ని ప్రాక్టికల్గా రసాన్ని తాగడం, ఇది భక్తి. సో ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అన్నటువంటిది భక్తి యోగం. వీడు ఎంత జ్ఞానం విన్నా కానీ దాని మీద మ్యాంగో మీద అంత అటాచ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే దాన్ని పర్సనల్గా నాలుక మీద పడిన తర్వాత టేస్ట్ చేస్తాడు చూడండి, అప్పుడు మళ్ళా మ్యాంగో సీజన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఈ భక్తి యోగం ద్వారా ఈ దీంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎవడైతే ఆస్వాదిస్తాడో వాడు మాత్రమే ఈ ప్రాపంచికమైనటువంటి తుచ్ఛమైనటువంటి ఇంద్రియ భోగాల పట్ల అనాసక్తి ఏర్పడుతుంది, వాడికి భక్తిలో ఆసక్తి పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే దాన్ని అనుభూతమనొచ్చుకుంటాడో దాన్ని అనుభవిస్తాడో ఆ భక్తిలో మాధుర్యాన్ని. అందుకనే ప్రభుపాదులు వారు పదే పదే చెప్పేవారు, తేనె సీస బయట నాకి ఉపయోగం లేదు నాయన, దాన్ని ఓపెన్ చేసుకొని చేతిలో వేసుకొని అప్పుడు టేస్ట్ తెలుస్తుంది. సో భక్తి అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళినప్పుడు ఆ భక్తిలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో తెలుస్తుంది. చరిత్రలో ఇంద్రియ భోగమే పరమార్థం అనుకున్నటువంటి గొప్ప గొప్ప భోగవాంచ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఆ భక్తి రుచిని చూశారో తక్షణమే సర్వసంగాన్ని పరిత్యజించేశారనమాట. రఘునాథదాస్ గోస్వామి అప్పట్లో ఆయన పరమ కోటీశ్వరుడు అంట, కుబేరుణ్ణి తలదన్నేటువంటి ఐశ్వర్యం అంట రఘునాథదాస్ గోస్వామికి. నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళి అడిగారు, స్వామి ఏదన్నా భక్తియుక్త సేవ ఏదన్నా చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. రీసెంట్గా మీరందరూ పాణిహట్టి ఫెస్టివల్ కూడా చేసుకొని ఉంటారు. ఆ పాణిహట్టి ఫెస్టివల్లో మెయిన్ సందేశం ఏంటి అంటే ఆ భగవంతుణ్ణి పొందడానికి మొట్టమొదట మనం ఏం చేయాలంటే భక్తుల సేవ చేయాలన్నమాట. నిత్యానంద మహాప్రభు చెప్పారు, భక్తులందరికీ కూడా మంచి విందు ఏర్పాటు చేయి, సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేయి అని చెప్పారు రఘునాథదాస్ గోస్వామి. చిరాదహి ఉత్సవం, ఈ యొక్క అటుకులు, పెరుగు, పాలు, నెయ్యి, తేనె, తర్వాత మామిడి పండ్ల రసం, వీటన్నిటితోటి మంచి ప్రసాదం తయారు చేశారు. కొన్ని వేల మంది సంకీర్తనలో పాల్గొన్నారు. ఆ సంకీర్తనలో పాల్గొన్నప్పుడు నిత్యానంద మహాప్రభు మానసికంగా చైతన్య మహాప్రభుని ఆహ్వానించారు. మహాప్రభు కూడా వచ్చి ఆ సంకీర్తనలో పాల్గొన్నారనమాట. సో ఇదంతా అయిన తర్వాత రఘునాథదాస్ గోస్వామి చాలా సంతృప్తి చెందారు, ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే పెద్ద జమీందారు, చాలా పెద్ద ప్యాలెస్ అన్నమాట, రాధా గోవింద దేవస్తసకి వృందకి, ఆయనది పెద్ద ప్యాలెస్ అంట, చాలా పెద్ద ప్యాలెస్. కానీ
ఆయన ఆ భవంతి లోపలకు కూడా ఎంటర్ కాలేకపోయారంట. హంసతులిక తల్పము, చాలా వైభవం. ఆయన ఆ రోజు రాత్రి ఏం చేశారంటే పంచలో పండుకున్నారు. పంచలో పండుకొని మరుసటి రోజు మళ్ళా వెలుతురు రాగానే నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయారనమాట. హే మహాప్రభు, నాకేమైందో అర్థం కావట్లేదు, నాకు వీటి మీద ఏ రకమైన ఆసక్తి లేదు అన్నారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు ఏమన్నారో తెలుసా? చైతన్య మహాప్రభు పాద పద్మాల నుంచి వెలువడేటువంటి సుగంధాన్ని నువ్వు చవి చూశావు, ఇంకా భౌతిక సుగంధాల పట్ల నీకు ఆసక్తి ఎక్కడుంటుంది అన్నారు. సో అంటే ఆ భగవంతుని పాద పద్మాల నుంచి వచ్చేటువంటి ఆ సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడైతే చవి చూస్తామో, అప్పుడు ఈ తుచ్చమైనటువంటి భావనల నుంచి విముక్తిని పొందేదానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, ఎంత అధమ జీవి అయినా కానీ వాడికి వ్యసనాలున్నాయి, వాడికి చెడు అలవాట్లున్నాయి, ఏమైనా ఉండని, ఈ ఉన్నత రుచి అయినటువంటి పరతత్వం ఆ భగవత్ సేవలో వాడిని ఎప్పుడైతే కైంకర్యం చేసుకుంటాడో, ఈ అధమ రుచుల మీద అనాసక్తి ఏర్పడుతుంది. తర్వాత భక్తిలో మనం ప్రోగ్రెస్ అవుతూ ఉన్నామా అంటే దానికి లక్షణాలేంటి? చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రభుజీ మేము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా, మాకేం అర్థం కావట్లేదు అంటుంటారు. నువ్వు ఎదుగుతూ ఉన్నావు అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తి నీలో ఉండాలా, భగవత్ తత్వం పట్ల ఆసక్తి ఉండాలా, అప్పుడు నువ్వు ఎదుగుతున్నట్టు. చైతన్య మహాప్రభు గురువు గారు చెప్పారు, ఈశ్వరపురి నువ్వు భగవత్ నామం చేయి అన్నారు. చైతన్య మహాప్రభు నామం చేస్తూ ఉంటే నయనం గదలస్త్రుదారయా వదనం గద్గద హృదయా గిరా పులకే నిచితం వపూ కదా తమ నామ గ్రహణే భవిష్యతి. నయనాల నుంచి అస్త్రుధారలు కారుతూ ఉన్నాయి, గద్గద స్వరం అవుతుంది, శరీరం పులకించిపోయింది. ఆయన పోయి మళ్ళా గురుగారి దగ్గరికి చైతన్య మహాప్రభు వెళ్లి చెప్పారు, అయ్యా మీరు నన్ను నామం చేయమన్నారు, మరి నామం చేస్తూ ఉంటే నాలో ఇటువంటి పరివర్తనలు మార్పు కలుగుతూ ఉంది అన్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు గురువుగారు ఈశ్వరపురి చెప్పారు, మెడిసిన్ పనిచేస్తా ఉంది, మెడిసిన్ పనిచేస్తా ఉంది, ఈ యొక్క ఔషధం నామం అన్నటువంటి ఔషధం పనిచేస్తూ ఉంది, దీని గురించి ఏమి కలత చెందద్దు, చేసుకుంటూ పో, ఇంతకు మించింది ఇంకొకటి లేదు అని చెప్పి చైతన్య మహాప్రభుకి ఆయన గురువు చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఆ ఉన్నత రుచిని మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, అప్పుడు ఈ అధమ రుచుల పట్ల ఆసక్తి అన్నటువంటిది మనకు పోతుందనమాట, ఆసక్తి అనేది పోతుంది. సో మనం చూడండి, భాగవతంలో కూడా ఈ భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా, అది లోపలికి వెళ్ళాలా అంటే, ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, మీరు ఎక్కడన్నా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఈ వర్షాలు పడ్డాయి, పొలాల్లో అంతా ఏం చేస్తున్నారు ప్రస్తుతం, నేరుగా గింజలు తల్లేస్తూ ఉన్నారు కదా, అవునా? గింజలు చల్లరు, మొదట ఏం చేస్తారు అంటే దున్నుతారు, దుక్కి దున్నుతారు అన్నమాట, దున్నిన తర్వాత గింజలు వేస్తారు అన్నమాట. అదే రకంగా ఈ హృదయంలో భక్తి లతను నువ్వు వేయాలా అంటే, భక్తి లతా బీజం, భక్తి అనేటువంటి బీజాన్ని వేయడానికి ముందు ఈ హృదయాన్ని కూడా నువ్వు కల్టివేట్ చేయాలా. ఆ హృదయాన్ని కల్టివేట్ చేసి సారవంతం చేసినప్పుడు అప్పుడు భక్తిలత బీజం అన్నటువంటిది బాగా ఎదుగుతుంది. లేకపోతే మనం దుక్కి దున్ని భూమిని సారవంతం చేయకుండా గింజలు వేస్తే ఉపయోగం లేదు. దాన్ని బాగా, పొలంని బాగా దున్నాలా, దాన్ని సారవంతంగా చేయాలా, అప్పుడు బీజం వేస్తే దానికి బాగా పంట బాగా వస్తుందన్నమాట. మరి ప్రభుపాదులు వారు ఏం చెప్పారు అంటే, భగవద్ భక్తులను సేవించడము, భగవత్ నామాన్ని చేయడము, భగవత్ తత్వాన్ని వినడము, భగవత్ సేవ చేయడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే కల్టివేషన్, ఈ హృదయాన్ని సారవంతంగా చేయడం, ఈ హృదయాన్ని సారవంతంగా చేయడం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ భగవత్ తత్వం, ఇది ఎంత హృదయం సారవంతం అవుతూ ఉంటుందో అంత ఈ తత్వం అన్నటువంటిది మనకు వంటబడుతూ ఉంటుంది. అది లేకపోతే చెవుటోడికి శంకుదినట్టే, ఎంత తత్వం విన్నా కానీ వీడు ఎనపళ్ళ అంటా ఉంటాడు, ఏమెళ్ళదు, పరివర్తన రాదు, మార్పు రాదు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, అరే ఇంత తత్వం విన్నా కానీ మార్పు రాలేదే అంటే, అరే మనం తత్వం చెప్పాడేంటి? కృష్ణుడు స్వయంగా సంధికి వచ్చాడు, కురుసభలో కూర్చొని ఉన్నాడు, ఆయన సంధి వాక్యాలు వచిస్తూ ఉన్నాడు. అరే నాయన యుద్ధం దేనికి, ఇంత ఘోరం ఎందుకు జరగాల, మీరు సర్దుకోండి, వాళ్ళేదో క్షత్రియులు కాబట్టి అడుక్కు తినడం అంత బాగుండదు, 5 గ్రామాలన్నా ఇవ్వండి అని చెప్పి భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే భీష్మ పితామహునికి, ద్రోణుడికి, వీళ్ళందరికీ కూడా అది అమృత తుల్యంగా ఉందంట, ఆ మాటలు అమృత తుల్యంగా ఉందంట. కానీ దుర్యోధనుడికి మాత్రం ఎట్లుందంటే కర్ణ కఠోరంగా ఉంది వాడికి. వాడు కృష్ణుడు ఎంత మాట్లాడుతుంటే వాడు అంత అనీజీగా ఉన్నాడు, అనీజీగా ఉన్నాడు. వాడికి కర్ణ కఠోరంగా ఉంది. కానీ కారణం ఏంటి అంటే వాడి హృదయంలో కల్టివేషన్ అనేది జరగలేదు, వాడి హృదయం సారవంతంగా లేదు. అందుకని చెప్పి వాడికి అమృత తుల్యమైనటువంటి భగవంతుని యొక్క సంధి వాక్యములు కర్ణ కఠోరంగా ఉన్నాయి వాడికి, దుర్యోధనుడికి. అదే వీళ్ళందరిలో భక్తి ఉంది, భీష్మ పితామహునికి, ద్రోణాచార్యుల వారికి, వీళ్ళందరికీ భక్తి ఉంది. అందువల్ల వాళ్ళకేంది అంటే ఆ మాటలు అమృత తుల్యంగా ఉంది, అబ్బా భగవంతుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. సో మనం కూడా భక్తిలో ఏంటి అంటే ప్రాక్టికల్ గా ఇవన్నీ ఎందుకు చేయాలా అనేది అర్థం చేసుకోవాలా. అబ్బా ఏదో నామం చేయమంటా ఉన్నారు, ఏదో క్లాస్ ఇనమంటా ఉన్నారు, ఏదో సేవ చేయమంటా ఉన్నారు, ఎందుకు అంటే ఇందుకోసం మన హృదయాన్ని సారవంతం చేసుకున్నప్పుడే ఈ భక్తి లత బీజం అన్నటువంటిది, ఆ బీజం పడినప్పుడు అది బాగా ఎదిగేదానికి అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుంది అంటే సంవత్సరాలు గడిచినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఏం మార్పు లేదు, పరివర్తన లేదు, ఏం మార్పు లేదు, పరివర్తన లేదు. సో అందుకని దాన్ని కల్టివేట్ చేయాల, కల్టివేట్ చేయాల. ఎప్పుడైతే ఆ కల్టివేషన్ జరుగుతుందో ఆ యొక్క భక్తి లత బీజం ఏం చెప్తూ ఉన్నారు, అది హృదయంలో మొలకెత్తి ఆ యొక్క లత ఈ బ్రహ్మరంధ్రం నుంచి బయటకు రావాలంట. అది మనం భక్తి చేసే కొంది చేసే కొంది ఆ భక్తి లత అన్నటువంటిది ఎదిగి 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 అయితే ఆ మొలక తీగ కనిపించట్లేదు. ఏంటి ప్రభు అంటారేమో, అది ఇన్విజిబుల్ ప్లాంట్ అనమాట. అది మన భౌతికమైనటువంటి నేత్రాలకు కనిపించేటువంటిది కాదు ఆ భక్తి లత. అది ఎదిగి ఎదిగి ఈ భౌతిక ఆకాశాన్ని దాటి ఆధ్యాత్మిక ఆకాశాన్ని ఛేదించుకొని, ఈ బ్రహ్మజ్యోతిని ఛేదించుకొని, వైకుంఠ లోకాలనన్నింటినీ కూడా దాటి గోలోక వృందావనంలోకి ప్రవేశించి అక్కడ త్రిభంగి శ్యామ సుందరిని యొక్క పాదపద్మములు చుట్టుకొని అక్కడ ఒక పుష్పం వికసించి అది పండుగ మారి అది పరిపక్వత ఎప్పుడైతే ఆ పండు అవుతుందో అది భగవంతుని పాదపద్మాలకు అర్పింపబడుతుందో అప్పుడు ఇక్కడున్నటువంటి జీవునికి మోక్షం లభిస్తుంది, ఇక్కడున్నటువంటి జీవునికి మోక్షం లభిస్తుంది. మరి అది ఎదగాల అంటే దానికి రెగ్యులర్ గా ఇవ్వాల, రెగ్యులర్ గా దానికి. మనం పంట విత్తనం వేసే వదిలేస్తే మళ్ళా ఏమవుతుంది, ఎండిపోతుంది. దానికి టైం టు టైం నీళ్లు వేయాలా, తర్వాత దానికి ఎరువులు వేయాలా, ఇవన్నీ వేసి వేసి వేస్తే పంట బాగా వస్తుంది. మరి ఈ భక్తి లతకు వేయాల్సినటువంటి ఎరువులు ఇవన్నీ ఏంటి, నీళ్లు ఇవన్నీ ఏంటి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నీరు. శ్రవణం పరీక్షిత్ చెప్తూ ఉన్నాడు, నదిలో ఎండాకాలం నీళ్లు లేక నీళ్లు కుళ్ళిపోయి ఉంటాయి. ఆ నీళ్లను శుభ్రం చేయాలా అంటే కెమికల్స్ వేసి ప్యూరిఫై చేసి ఉపయోగం లేదు, అది టెంపరీ. పెద్ద వర్షం వచ్చినప్పుడు ఆ ప్రవాహానికి కుళ్ళు నీరంతా కొట్టుకొని పోతుంది. కృష్ణ కథామృతం అన్నటువంటి ప్రవాహాన్ని కర్ణము ద్వారా ప్రవహింపజేసినప్పుడు హృదయములో ఉన్నటువంటి కాలుష్యం కొట్టుకొని పోతుంది అని పరీక్షిత్ చెబుతూ ఉన్నాడు భాగవతం 2వ స్కందంలో. కృష్ణ కథామృతం అన్నటువంటి ప్రవాహం కర్ణము నుంచి హృదయంలోకి పోవాలన్నమాట, అప్పుడు ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ కుళ్ళంతా కూడా కొట్టుకొని పోతుంది. ఇప్పుడు మనం కృష్ణ కథ అన్నటువంటి కథామృతం జరిగేటప్పుడు నిద్రపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రవాహాన్ని డ్యామ్ తో కట్టేసినట్టు అనమాట, ప్రవహించకుండా. అది ఎక్కడికి వెళ్ళాలా, ఆ కృష్ణ కథామృతం అన్నటువంటి ప్రవాహం ఎక్కడికి వెళ్ళాలంటే కర్ణము ద్వారా హృదయంలోనికి వెళ్ళాల. అప్పుడు ఆ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం తొలగింపబడుతుంది. మనం శ్రవణం చేయకపోతే అది ప్రవాహాన్ని బ్లాక్ చేసేసినట్టు. సో ఆ ప్యూరిఫికేషన్ అన్నటువంటిది హృదయంలో జరగదు, హృదయంలో జరగదు. నిన్న ప్రభుజీ చెప్తూ ఉన్నారు ఈవినింగ్, షవర్ కింద ఉండాల, షవర్ కింద ఉండాల, షవర్ కింద ఉండాల. ఈరోజు చాలా మంది షవర్ కింద ఉన్నట్టున్నారు బాత్రూమ్ లో ఎక్కువ టైం. నిజమైన షవర్ అంటే ఏంటి అంటే నామాన్ని బాగా చేయడము, శ్రవణం చేయడము, సేవ చేయడము, ఎప్పుడు కాన్స్టాంట్ గా దాంట్లోనే ఉండడం, కృష్ణ సంబంధంగా ఉండడం, కృష్ణ సంబంధంగా ఉండడం, దాన్ని షవర్ అంటారు, షవర్ అంటారు. సో కృష్ణుణ్ణి కలవడం అంటే ఎప్పుడు కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవడం, దాన్ని ఏమంటారు అంటే యోగం అంటారు, యోగం. ఆ యోగీశ్వరుడైన కృష్ణుడితోటి ఎప్పుడు సంబంధం, ఎప్పుడు అటాచ్మెంట్ ఉండడం అన్నమాట. కృష్ణుడు లేకుండా కృష్ణుని అంటే కృష్ణుడితో ఎప్పుడు సంబంధం ఏర్పరచుకొని ఉండడం అంటే ఏదో రాధాగోవింద ఒక పిక్చర్ ఒకటి తీసుకొని ఆ పిక్చర్ని అంటించుకొని ఉండేదన్నమాట. అది కాదు, మానసికంగా మనసులో ఎప్పుడు వాళ్ల స్మరణతో ఉండడం, ఎప్పుడు మెంటల్ గా మానసికంగా ఎప్పుడు కృష్ణ సంబంధమై ఉండడం, కృష్ణుని యొక్క ఆలోచనలో ఉండడం, ఇది కృష్ణుడితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండడం అంటే. చైతన్య మహాప్రభు శిక్షాస్తకంలో ఏం చెప్తూ ఉన్నారు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే. గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావించేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఉదాహరణ ఒకటి చెప్తాను. బృందావనంలో మీరు ఎన్నోసార్లు పరిక్రమ ఇదన్నీ చేస్తుంటారు, అక్కడ ఒక ప్రేమ సరోవరం ఉందన్నమాట బృందావనంలో. ఆ ప్రేమ సరోవరం ఎట్లా ఏర్పడింది అంటే ఒకరోజు రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఏకాంత సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళు సన్నిహితంగా లీలలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక తేనెటీగ ఒకటి వచ్చి రాధారాణ్ణి కలత పెడుతూ ఉందన్నమాట. తేనెటీగ వచ్చి కలత పెడుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు మధుమంగళుణ్ణి పిలిచి ఏమన్నాడు అంటే, ఏ మధుమంగళ, శ్రీమతి రాధారాణిని తేనెటీగ కలత పెడుతూ ఉంది, దీన్ని తరిమే అన్నాడు. మధుమంగళుడు వచ్చాడు అంటూ దాన్ని తరిమేశాడు, చాలా దూరం తరిమేశాడు. తరివేసినోడు తరివేసినట్టుండొచ్చు కదా, వచ్చి మళ్ళా కృష్ణుడి దగ్గరికి ఏమన్నాడంటే, మధు వెళ్ళిపోయాడు ఇంక రాడు అన్నాడు. మధు అంటే తేనెటీగ, మధు అంటే మధుసూరుడు, కృష్ణుడి పేరు కూడా మధు. మధు వెళ్ళిపోయాడు ఇంక రాడు అన్నాడు. రాధారాణి కృష్ణుడి పక్కనే ఉంది, కానీ ఆ మాట ఎప్పుడైతే ఆమె చెవిలో పడిందో, మధు వెళ్ళిపోయాడు ఇంకా రాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు ఇంకా రాడు అనేటువంటిది ఆమె హృదయం తట్టుకోలేక మూర్చపోయి అశ్రుధాలు కారుస్తూ ఉంది. మధు వెళ్ళిపోయాడు, నా శ్యామ, నా కృష్ణుడు, నా శ్యామ సుందరుడు వెళ్ళిపోయాడు, ఇంకా రాడంట, ఇంకా రాడంట అని చెప్పి ఆమె మహాభావంలోకి వెళ్ళిపోయి ఆమె అశ్రుధాలు కారుస్తూ ఉంది, అశ్రుధాలు కారుస్తూ ఉంది. అది కృష్ణుడు చూశాడు, నేను పక్కనే ఉన్నాను, నేను వెళ్ళిపోయాను ఇంకా రాను అన్నటువంటి మాట ఎంత విరహాన్ని శ్రీమతి రాధారానికి ఇచ్చింది అంటే, నా పట్ల ఈమె ఎంత ప్రేమ కలిగి ఉంది అని చెప్పి కృష్ణుడు ఆమె ప్రేమకు తన్మయత్వం చెంది ఈయన అశ్రుధారలు కార్చడం మొదలుపెట్టాడంట కృష్ణుడు కూడా. ఆ ఇద్దరి యొక్క అశ్రుధారలు కలిసి ఒక పెద్ద సరోవరం ఏర్పడిందంట. ఇది ప్రేమ సరోవరం, ఇది ప్రేమ సరోవరం. సున్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే. ఆ గోవిందుడు లేకపోతే ఈ జగత్తంతా కూడా శూన్యంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడంటే. సో అందువల్ల హనుమంతుల వారికి ఈ యొక్క యుద్ధమంతా అయిపోయిన తర్వాత, అయోధ్యకు వచ్చిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకమైంది, పట్టాభిషేకమైన తర్వాత సేవ చేసిన వాళ్ళందరికీ రామచంద్రుల వారు ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉన్నారు. హనుమంతుడికి ఏమి ఇవ్వగలం? చివరికి ఏమన్నాడు అంటే రామచంద్రుల వారు, ఏ హనుమా, నీకివ్వగలిగినది ఒకటే ఉంది, రా దగ్గరికి అన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత గట్టిగా ఆలింగనం చేసుకుని, ఈ ఆలింగనమే నీకు బహుమతి అన్నాడు. కానీ సీతామాతలేమో ఏదో ఒకటి ఇవ్వాలా అని చెప్పి ఒక ముత్యాల హారం ఇచ్చిందన్నమాట. ఆ ముత్యాల హారం అంత ప్రేమగా ఆమిస్తే ఈయనేం చేశాడు అంటే ఒక్కొక్కటి కొరికి కింద పడేస్తూ ఉన్నాడు ముత్యాలు. సీతామ్మ తల్లి చాలా అపరాధంగా భావించింది,
నేను ఇంత ప్రేమగా ఈ ముత్యాల హారాన్ని ఇస్తే ఒక్కొక్కటి కొరికి కింద పడేస్తూ ఉన్నాడే హనుమంతుడు అని ఆమె ఆగ్రహించి, ఏ హనుమా ఇంత ప్రేమగా నీకు ఇస్తే నువ్వు దీన్ని కొరికి పడేస్తున్నావు ఏంటయ్యా కారణం అనింది. అప్పుడు హనుమంతుల వారు అంటున్నారు, అమ్మా ఈ ముత్యాలలో సీతారాములున్నారేమో అని చూస్తూ ఉన్నానన్న, ఈ ముత్యాలలో సీతారాములున్నారేమో అని చూస్తూ ఉన్నాను, సీతారాములు లేనిదేది కూడా నాకు అవసరం లేదు కదా. అప్పుడు సీతమ్మ అనిందంట, ఓహో ముత్యాల్లో సీతారాములున్నారేమో అని చూస్తున్నావా, మరి నీలో సీతారాములున్నారా అనిందంట. అప్పుడు హనుమంతుల వారు తన హృదయాన్ని చీల్చి చూపించారంట, ఆ హృదయంలో సీతారాములు విరాజమానమై ఉన్నారనమాట, సీతారాములు విరాజమానమై ఉన్నారు. సో మనమేంటి అంటే భక్తిలో రోజులు గడిచే కొంది ఈ రకమైనటువంటి బంధనం ఆ భగవంతుని పట్ల మనకు కలుగుతూ ఉందా లేదా అని పరిశీలనాత్మకంగా భక్తిలో మనల్ని మనం కైంకర్యం చేసుకోవాలి. లేకపోతే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు, భాగవతంలో ఏం చెప్తూ ఉన్నారు, సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ మన యొక్క కాలాన్ని హరించి వేసి మృత్యువుకి మనల్ని చేరువ చేస్తున్నాడు. ఉదయిస్తూ అస్తమిస్తూ మనల్ని మృత్యువుకి దగ్గర చేస్తున్నాడు. అంతేగాని మన మీద సాధించేదేం లేదు. మరి నిజంగా ఏం సాధించిన వాళ్ళమవుతామంటే ఎప్పుడైతే ఇటువంటి భావన మనలో ఉత్పన్నమవుతూ ఉందా లేదా అని చెప్పి పరిశీలనాత్మకంగా మనం భక్తియుక్త సేవల్ని గడుపుతామో అప్పుడు ఈ మార్గంలో విజయాన్ని సాధించిన వాళ్ళమవుతాం, విజయాన్ని సాధించిన వాళ్ళమవుతాం. సో నిజమైన భక్తుడు ఎవరు అంటే తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పుడు తన యొక్క కర్మ ఏదైతే చేస్తూ ఉన్నాడో అది కృష్ణుడు సంతృప్తి పడతాడా లేదా అని ఆలోచిస్తూ కృష్ణ సంబంధంగా తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి వాడే నిజమైన భక్తుడు. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. కృష్ణ చైతన్యం అంటే అదనమాట, ఎప్పుడు కృష్ణుని యొక్క చైతన్యంలో జీవించడం ఇది కృష్ణ చైతన్యం. అంటే కృష్ణుని యొక్క ఆలోచనలో జీవించడం ఇది కృష్ణ చైతన్యం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఇది చాలా కేర్ఫుల్గా భక్తులు ఆలోచించుకొని తీవ్రమైన నిమగ్నంలో వాళ్ళు ఉండాలన్నమాట. లేకపోతే మాయ చాలా చాలా పవర్ఫుల్. మాయ ఏం చేస్తుంది అంటే మనల్ని వచ్చిన పని ఒకటి ఇంకొక మార్గంలోకి మనల్ని డీవియేట్ చేస్తూ ఉంటుంది. ప్రభుపాదులు వారు చెప్తారు, మనం ఎన్నో జన్మలుగా మాయదాసులుగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మామూలుగా మొన్న ఎలక్షన్లు జరిగాయి, ఎవరైనా పార్టీలు మార్చేస్తూ ఉంటే వాళ్ళు ముందున్న పార్టీ వాళ్ళు వాడు మారకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటాడనమాట, వాడిని ఎటో ఒకటి ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పి. సో అదే రకంగా మాయాదేవి కూడా మనం కృష్ణ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటే ఆమె బాధపడుతుంది, అరే నా దాసులు తగ్గిపోతూ ఉన్నారే అని చెప్పి. అందుకని మనల్ని పోకుండా ఉండడానికి ఆమె ఏం చేస్తుంది అంటే రకరకాల ప్రోడక్ట్స్ అన్ని మన ముందు పెడుతుంది అనమాట. ముఖ్యంగా మా యొక్క ప్రోడక్ట్స్ బలమైనటువంటి ప్రోడక్ట్స్ మూడే అన్నమాట, కామ కాంచన కీర్తి, ఈ మూడు ప్రోడక్ట్స్ అనమాట. దానికి మళ్ళీ ఎన్నో సబ్ డివిజన్స్ ఉన్నాయి, వాటిని మన ముందు ఒక్కొక్కటి విసురుతూ ఉంటుందా. మనలో ఆ కృష్ణుని యొక్క దీని మీద ఆకర్షణ అనేది బలంగా లేకపోతే ఆ మాయ విసిరేటువంటి బిస్కెట్స్కి పడిపోతాం. మాయాదేవి లెఫ్ట్ అండ్ రైట్ మనల్ని వాయించేసిందనమాట, అందుకని చెప్పి కృష్ణ అని చెప్పి వచ్చాం మనం. అయితే వచ్చిన తర్వాత మనల్ని వదిలిపెడతదా, వదిలిపెట్టదు. ఇప్పుడు ఒక ఇంట్లో పెద్ద పిల్లోడు చిన్నపిల్లోడు ఉంటాడు, పెద్ద పిల్లోడు చిన్నపిల్లోడిని కొడతాడనమాట, వాడు ఇంకా పెద్ద పిల్లోడు తాటికి తట్టుకోలేక వాడు ఏం చేస్తాడు, చిన్నపిల్లోడు తండ్రి ఆశ్రయానికి వెళ్తాడు. మనం కూడా మాయాదేవి కొట్టిన దెబ్బలకి రాధాగోవింద దగ్గర ఆశ్రయానికి వచ్చిందాం మనం. అప్పుడు ఆ పెద్ద పిల్లోడు ఏం చేస్తాడంటే కొంచెం తండ్రి దగ్గరికి వచ్చున్నా కానీ ఒక దగ్గరికి వచ్చి నిలబడతాడు, వచ్చి ఇంకా కొట్టం లేదా, వీడికి ఆ దెబ్బలు సురుకు ఉంది కదా, నాయన తండ్రిని గట్టిగా పట్టుకుంటాడు అనమాట, వెనక్కి వెళ్ళి దాంకుంటాడు. వాడు మళ్ళా ఇటు తొంగి చూస్తాడు అనమాట, వీడు దాంకున్నంత మాత్రాన వీడు గమ్ముకుండడు. మళ్ళా మనం కూడా భక్తిలోకి వచ్చాం, ఒక్క కన్నుతో అట్టు చూస్తుంటాం, ఒక్క కన్నుతో ఇటు చూస్తూ ఉంటాం మాయా ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా. సో వీడు కూడా అటు ఇటు మళ్ళీ వాడి సైడ్ చూస్తాడు, వీడు వాడు అంటాడు కొట్టం లేదా అంటాడు, వీడు అంటాడు. మళ్ళీ వాడేం చేస్తాడంటే మెల్లిగా జోబిలోంచి ఒక బిస్కెట్ ఒక చాక్లెట్ తీసి చూపిస్తాడు అనమాట. అది చూసిన తక్షణమే వీడు దెబ్బలు గిబ్బలు అన్నీ మర్చిపోతాడు, మర్చిపోయి మళ్ళా వెళ్ళిన తర్వాత మళ్ళా వాడు ఏం చేస్తాడు, పట్టుకొని దమ 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 దమదో కొడతాడు పొడవాడు, ఆ చాక్లెట్ ఇచ్చి మళ్ళా కొడతాడు, మళ్ళా దెబ్బలు తిన్న తర్వాత మళ్ళా. ఇట్లాగా శారీరకంగా మనం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మానసికంగా ఎన్నోసార్లు మాయకు మళ్ళా లోబడిపోతూ ఉన్నాం. యథార్థాన్ని అర్థం చేసుకోక ఇంతకుముందు అట్టయింది కానీ ఈసారి మళ్ళా మనకు మంచి ఆనందం లభించొచ్చేమో అనేటువంటి ఆశతోటి. కానీ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆచార్యులు మనకి చెప్తున్నారన్నమాట, జీవ్ జాగో గోరా చంద బోలే కోత నిద్ర జాగో మాయా పిశా చీరాకోలే. అరే నాయన, నువ్వేదో రోజా పూల పానుపు అని పనుకోనున్నావు, అది రోజా పూల పానుపు కాదు, ముళ్ళ పానుపు. లేయి నిద్ర లేయి, మాయ యొక్క మాయా అన్నటువంటి పిశాచి యొక్క ఒడి నుంచి లేయి నిద్ర లేయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆచార్యులు. సో అందువల్ల మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఈ యొక్క మాయ యొక్క ప్రలోభాలకి మనం, మరి మాయ యొక్క ప్రలోభాలకి మనం పడకుండా ఉండాలా అంటే భగవంతుడు ఒక్కటే చెప్తున్నారు, దైవీయేషా గుణమయీ మమ మాయాధురత్య. ఈ త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తి నా శక్తి, నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంటిది, నాకెప్పుడైతే శరణాగతి పొందుతావో అప్పుడు నువ్వు మాయను జయించగలవు. మరి శరణాగతి ఏ రకంగా పొందడం? సింపుల్ కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎప్పుడు నామం చేస్తూ, ఎప్పుడు ఆ భగవంతుని తత్వాన్ని శ్రవణం చేస్తూ ఆయన సేవలో ఉండడం వల్ల మనం ఆయనకు శరణాగతి పొంది ఆ మాయ యొక్క దీని నుంచి విముక్తిని పొందేదానికి అవకాశం ఉందన్నమాట. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్ సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా? జగద్గురు శ్రీల ప్రభుపాదకి, రాధా గోవింద దేవస్థ సఖి బృందకి, హరినామ సంకీర్తనకి, నితాయ గౌర్ ప్రేమనందే హరి.